వల్ల ఆ బయటవాడి చూపు సింహద్వారం దాటి లోపలికి రాదు. ఆ బయట వాళ్ళ దుష్ట చూపుల వల్ల, దుష్టమైనటువంటి ఈ దృక్కు వల్ల మన ఇళ్లల్లో ఇబ్బందులు వస్తాయి. అవి రాకుండా చేయడానికి ఏం చేశారు అంటే కాంపౌండ్ వాళ్ళు అంత ఎత్తు ఉంది. పూర్వం ఎప్పుడు చూడండి, మీరు ఎప్పుడన్నా పాతకాల బిల్డు చూస్తే ఎంతంత కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. ఇవాళ కాంపౌండ్ వాల్స్ మనం ఏం చేస్తామంటే డబ్బులు ఖర్చు పెట్టలేకపోవటం వల్ల అయితేనే, కొంత పిచ్చిని కొట్టుతానంత అయితేనే, అరకొర వాస్తు పండితుల వల్ల అయితేనే మొత్తం మీద డౌన్ చేశాం. సరే, దానికి రెండో మార్గం చెప్పాడు. కనీసం మన శరీరం ఎంత ఉన్నదో అంతెత్తు కాంపౌండ్ వాల్ ఉండాలి. అంత కాంపౌండ్ వాల్ రెండవ పక్షం. బాగా పొట్టిగా కట్టినది అధమం. అసలు చుట్టూత గోడే లేకపోతే, ప్రాకారం లేకపోతే, కాంపౌండ్ వాల్ లేకపోతే చుట్టుగోడ అంటాం. ఇహ అది దరిద్రపు కొంప అన్నారు. ఇంటి కాంపౌండ్ వాల్ లేకుండా ఇల్లే మొత్తం కట్టేస్తే దాని ఏమన్నారు, కొంచెం దోషం ఎక్కువ అన్నారు. ఆ ఇంట్లో వాళ్ళకి అయితే భీతి, లేదా నరఘోష, లేదా ఎవరికైనా గండం వచ్చి ఇంట్లో ఎవరైనా వెళ్ళిపోయే లక్షణం ఉంటుందన్నారు. ఎప్పుడో ఒకప్పుడు తెలియదు మనకు, అది అకాల మరణం. ఏ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళ వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు, ఇచ్చేదంటే తప్పదు కనుక శరీరం. కానీ అకాలములో ఎవరైనా మరణిస్తున్నారంటే ఇంటికి కాంపౌండ్ వాళ్ళు లేని దోషం, అదొక దోషం. వీటికి సరైన హోమములు జరగాలి. మంచి చుట్టూత తప్పక ఉండవలసింది ఏమిటనమాట, కాంపౌండ్ వాల్. మొలతాడు లేని మగవాడు, చుట్టూత ప్రాకారము లేని ఇల్లు, ఈ రెండు శోభించవు అన్నట్ట ఇంద్రుడు బృహస్పతి కూడా. ఇక ఒకే ఇల్లు కట్టుకుని నాలుగు వేపుల శాలలు కట్టుకుంటారు కొంతమంది. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇల్లు కట్టుకున్నాక వెనక వైపు ఒక అగ్నిగృహం, అంటే వంట ఇల్లు విడిగా కట్టుకుంటారు కొంతమంది ఇళ్లలో. ఇవాళంటే ఏదో 4 గదులు ఇళ్ళు కట్టేసుకుంటున్నాం, 6 గదులు ఇళ్ళు కట్టేసుకుంటున్నాం, ఒకే ఇంట్లో అన్నీ ఉంటున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ పూర్వం ఏం చేసేవారంటే ఇల్లు ఇలా కట్టి సెపరేట్గా వెనకాతల మళ్ళీ వంటిల్లు కట్టేవారు. అది దక్షిణం వైపో, పడమర వైపో, ఉత్తరం వైపో, తూర్పు వైపో కట్టేసేవారు. అలా ఎటు పెడితే అటు కట్టకూడదట. నాలుగు వేపుల్లో ఏ వేపు ఉండొచ్చో ఏ వేపు ఉండకూడదో చెప్పాడు. దక్షిణం వేపున ఈ వంటశాల కట్టినట్టయితే దానికి విశాలము, వాతము అని పేరు. పూర్వ దక్షిణం వైపు అంటే వాతము అని పేరట. దక్షిణం వైపున ఖాళీ అట్టే పెట్టి అక్కడ ప్రత్యేకంగా వంటశాల కట్టుకుంటే, అక్కడ వంటశాల ఉంటే ఆ ఇల్లు చాలా శుభప్రదమైనది. దక్షిణం వైపు శాల లేకుండా ఉత్తరం వైపు, తూర్పు వైపు, పడమర వైపు ఉంటే అటువంటిది కులక్షయకరం, అది భయదాయకం అన్నారు. దక్షిణం వైపు కాకుండా ఇతర వైపు ఉంటే, దక్షిణం వైపు ఉండి ఇతర వైపులు ఉంటే అప్పుడు దోషం ఉండదు. ఎందుకంటే సెపరేట్ ఇల్లు ఎప్పుడూ దక్షిణం వైపే ఉండాలట, అది గుర్తుపెట్టుకోండి. అది పుత్రహానికరం పశ్చిమం వైపు శాల లేకపోతే. తూర్పు వైపు శాల ఉంటే అది దోషం. ఇప్పుడు కూడా చాలామంది తూర్పు వైపున వంట ఇల్లు సెపరేట్గా చేసి పెడుతున్నారే, అలా వంట ఇల్లు తూర్పు వైపు సెపరేట్ చేయకూడదు. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఆగ్నేయంలో వంటశాల కట్టచ్చు, కానీ అలా కాకుండా రెండు ఇళ్ళు కింద ఒకే కాంపౌండ్ వాళ్ళు కడితే అటువంటిప్పుడు తూర్పు వైపున కట్టి పడమర వైపు, దక్షిణం వైపు ఇళ్ళు శాలలు లేకుండా ఉంటే అది కొంప ముంచేస్తుంది. దానికి పక్షఘ్నము అంటే పుత్రహానికరము, శత్రుకారకము అన్నారు. పశ్చిమం వైపు, తూర్పు వైపు ఉంటే అప్పుడు దోషం ఉండదు. దక్షిణం వైపు, ఉత్తరం వైపు ఉంటే అప్పుడు దోషం ఉండదు. దక్షిణం వైపు లేకుండా కేవలం ఉత్తరం, పడమర లేకుండా కేవలం తూర్పు ఉంటే ఆ శాలలు ప్రమాదం. శాలలు అంటే అది వంటశాల కానీ, గుర్రాల శాల కానీ, గోశాల కానీ, ఇలాంటిది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అలా ఉండరాదు. ఒకవేళ అలా కట్టదలిస్తే దానికి దీనికి కాంపౌండ్ వాళ్ళు అడ్డం కట్టేయమన్నాడు. అప్పుడు ఇక దోషం లేదు. ఎప్పుడైతే కాంపౌండ్ వాళ్ళు వచ్చిందో నీకు ఇంకా దోషం లేదు. ప్రాకారం వచ్చాక ఏ స్థలానికి ఆ స్థలం సెపరేట్ అయిపోతాయి కనుక, అది లాభం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ పూర్వాది దిక్రమని చెబుతున్నా విను. స్నానగృహము, అనుగ్రహ గృహము, ఇవి రెండు తూర్పు వైపున కట్టుకోవడం మంచిదట. స్నానగృహం అంటే ఏంటి, బాత్రూమ్. అది ఎప్పుడు ఎటుండాలి, సాధ్యమైనంత వరకు తూర్పు వైపు. ఎంత బాగా ఇవన్నీ సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పాడు. ఇంద్రాదిక్రమతో వచ్మి ధ్వజాధ్యష్ట గృహాణ్యహం ప్రక్షాళానుస్రగా వాసమగ్నౌతస్య మహానసం. ఇది నిజమైన వాస్తు అంటే, మీరేమో క్యాలెండర్లు చూసి నమ్మేయకండి. స్నానగృహం తూర్పు వైపు, అనుగ్రహ గృహం తూర్పు వైపు. అనుగ్రహ గృహం అంటే ఏమిటి, మీరు పూజలు చేసుకునేది, లేక ఇంకేదైనా దైవ సంబంధమైన పనులు చదువుకోవడానికి వీటికి కావలసిన గృహం తూర్పేపు ఉండాలి. ఇంకా వంట ఇల్లు ఎక్కడ ఉండాలి? ఆగ్నేయంలో ఉండాలి. ఆగ్నేయంలో ఏం చెప్పాడు? అగ్నవు తస్య మహానసం. మహానస గృహం అంటే వంటిల్లు ఎప్పుడు ఆగ్నేయంలో ఉండాలి. యామ్యే రసక్రియ శయ్య ధనుశస్త్రాన్ని రక్షసి. పడుకునే ఇల్లు, భోజనం చేసే ఇల్లు, ఈ భోజనానికి సంబంధించినటువంటి వస్తువులు దాచుకునేవి, ఇవి దక్షిణంలో ఉండాలి. అందుకే దక్షిణం వైపు మనం ముందు బెడ్రూమ్ పెట్టుకుంటున్నాం కారణవదనమాట. దక్షిణం వైపు ఎప్పుడు ఏముండాలి? నిద్రపోయే గృహం, శయ్యా గృహం ఉండాలి. రసక్రియ అంటే నెయ్యి, పాలు, వంటకి సంబంధించిన పదార్థాలు, స్టోర్ రూమ్ కూడా దక్షిణం వైపు పెట్టుకోవచ్చుట. శస్త్రగృహం, ఆయుధాలు ఉన్నాయి, తుపాకులు, పూర్వం ధనుస్సులు, కత్తులు, కటార్లు, వీటితో పాటుగా ఇనప వస్తువులు, ఇవి ఎక్కడ పెట్టమన్నాడు? నైరుతిలో పెట్టుకోమన్నాడు. ఇనప వస్తువులు ఇప్పుడు అక్కడ పెట్టుకోవాలట. ధనుస్ శస్త్రాన్ని రక్షసి. రక్షసి అంటే నైరుతి దిక్కు. అక్కడెప్పుడు ధనుస్సులు, శస్త్రములు ఇవన్నీ పెట్టుకోవాలి. అమ్మాయి నువ్వు ఇల్లు కట్టుకున్నావా? ఇంకా కట్టలేదుగా, ఇంకా ఇల్లు కట్టలేదుగా, ఇవన్నీ రాసేసుకో మరి, తొందరలో భవిష్యత్తులో మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మళ్ళీ నేమో గురువుగారు అని వస్తే నేను వెతకాలి ఇవన్నీ. ఒకవేళ వెతకాల్సి వస్తే 105 అధ్యాయంలో రాశారు అగ్నిపురాణంలో, 8వ అధ్యాయం 105. రేపు పొద్దున ఎప్పుడైనా అడిగితే ఇవన్నీ నేను మళ్ళీ గుర్తు చేసుకుని చెప్పాలంటే పుస్తకం చూడాల్సి వచ్చిందనుకోండి. గురువుగారండి మీరు అన్నీ 105, 108 కాదు, 105వ అధ్యాయంలో అగ్నిపురాణంలో ఉన్న చెప్పారండి. పేజీ నెంబర్ 310 అని కూడా చెప్పారండి. కాస్త చూడండి అంటే అప్పుడు తేలిగ్గా చూస్తాను. అట్లనే అన్నీ అన్నీ వెతకలేక తల ప్రాణం తోకొస్తూ ఉంటుంది. ఆఫ్ కోర్స్ నాకు తోకలేదు, ఉన్నవాళ్ళకి తోకొస్తుంది, లేని వాళ్ళకి కాళ్ళకు వస్తుంది. అంచేత మొత్తం మీద ఏది ఏమైతేనే అందులో ఉందన్నమాట. ఇక ధనరత్నాదుల కోశాగారం. మీ ఇంట్లో క్యాష్ బాక్సులు పెట్టుకోవాలి. బంగారం ఉంది మా ఇంట్లో 1000 కేజీలు అనుకున్నవాళ్ళు, రత్నాలు ఉన్నాయండి, ముత్యాలు ఉన్నాయండి, అవి ఉన్నాయండి, ఇవి ఉన్నాయండి. కోశాగారం, బీరువాల్లో పెట్టుకునేవి కోశాగారాలు, ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి? పశ్చిమే అన్నాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? ఐరన్ సేఫ్లన్నీ నైరుతిలో పెట్టుకుని ఉత్తరం చూడాలి అని చెప్పేవాడు మీకు ఎంత అబద్ధం ఆడుతున్నాడో. ఉత్తి ఇనుము పొక్క పెట్టమన్నాడు అక్కడ, అంతే. కానీ నవరత్నాలు కానీ బంగారం కానీ పెడితే అంటే విష్ణుమూర్తి చెప్పిందని కాదంటున్నాం మనం. ఎంత గొప్ప వ్యాపారస్తునికైనా అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు అర్థం చేసుకోండి. మీరు కొంచెం సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ధనుభుక్త్యంబు పేశాఖ్యే అని చెప్పాడు. అంటే ఏమిటి? వరసగా నవరత్నాలు, బంగార ఆభరణాలు, క్యాషు ఇవన్నీ కూడా పశ్చిమం వైపు పెట్టాలి. ముఖం తూర్పును చూడటం మంచిదన్నమాట. ధనరత్నాదుల కోశాగారము. కోశాగారము అంటే క్యాష్ బాక్సులు అన్నమాట. అవి ఎప్పుడూ కూడా పశ్చిమ దిగ్భాగంలో పెట్టాలి. మనందరం కూడా ఆఫీసులు పెట్టుకునేటప్పుడు తూర్పుకేసి తిరిగేలా కుర్చీ వేసుకుంటున్నాం కదా, పశ్చిమం వైపు కూర్చుని. ఆ పశ్చిమంలో మన వెనక భాగంలో ఆ క్యాష్ బాక్స్ కానీ మన ముందు భాగంలో కానీ పెట్టుకోవచ్చు. రెండూ దోషం లేదు. ఆ రెండూ పశ్చిమంలో ఉన్నాయి గనక. అన్నగృహం వాయవ్యంలో ఉండాలట. అంటే నువ్వు నిజానికి భోజనం ఎక్కడ చేయాలి? వండడం ఏమో, వంటగృహం ఎక్కడ ఉండాలి? ఆగ్నేయంలో. కానీ డైనింగ్ ఎక్కడుండాలి? వాయవ్యంలో పెట్టాలి. ఇవాళ వాయవ్యంలో నిద్రపోయే గృహాలు కడుతున్నాం మనం. అన్నమేమో ఆ వంటింట్లోనో లేకపోతే మధ్యలో హాల్లోనో నానా చెత్తా చెదారాల్లో తింటున్నాం. ఇప్పుడు అర్థమైందా శాస్త్రం ఎంత గొప్పదో? ఇవన్నీ తేడా వచ్చే కలియుగంలో మోకాళ్ళ నొప్పులు, ఇంకేవో రకరకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి? అన్నం తింటే ఇండైజెషన్ ఎందుకు వస్తుంది? గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది? ప్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది అంటే ఇదిగో ఎందుకే వస్తుంది అన్నాడు. అన్నం ఇప్పుడు వాయువ్యంలో కూర్చుని తినాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉత్తి మాడలు అంటే రూపాయి బిళ్ళలు, కట్టలు మాత్రమే ఉన్నాయి, మాకు బంగారాదులు లేవు అనుకుంటే ఆ ధన పశ్వాదులను ఉత్తరంలో పెట్టుకోమన్నాడు. ఉట్టి రూపాయిలు మొదలైనవి మాత్రమే పెట్టుకునే బీరువ ఉంటే అది ఉత్తరంలో పెట్టాలి. పశుగృహం కూడా ఆవులు కానీ గేదెలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే, పశువులు ఏవైనా పశువులే కదా, గొర్రెలు కానీ ఆ బరుకో బరుకో ఉండేవి అంటే ఏంటివి, చేపలను పెట్టుకునే అవేవో తొట్లు పెడతారే ఏంటంటారు వాటిని, ఫిష్ బాక్సులు, డబ్బాకి ఏదో పేరు ఉందమ్మా, యాక్వా అంతేనా, అదే అవన్నీ కూడా ఉత్తరం వైపే పెట్టాలట. నాకు ఈ దిక్మాలిన ఇంగ్లీష్ రాదు అంటే సరైన పదాలు నేను నాకు ఇవ్వదు తెలియదు. తర్వాత కోళ్ళు గొర్రెలు ఇవన్నీ కుక్కలు కూడా ఇంట్లో కుక్కలు పెంచుకునే వాళ్ళు ఉత్తరం వైపు పెట్టుకోవాలట. కోళ్ళ గృహం కుక్కల గృహం అక్కడ పెట్టుకోవాలన్నమాట. మేము కుక్కలను అక్కడ ఎందుకు పెట్టుకుంటామండి, మాతో పాటు మా బెడ్రూమ్లోనే మా ముగుడు పిల్లల మధ్యలో పడుకోబెట్టుకుంటాం కుక్కలు అనుకుంటే అది వేరే విషయం. ఆయన చేత దిక్మాలిన పెదవులు నాకుతూ ఉంటే కానీ నిద్రట్టదు కొంతమందికి పాపం, అదో సరదా. ఆ చేతులు అన్నం తింటూ ఉంటే అన్నం కూడా నాకుకుంటూ ఉంటాయి. పిల్లల్ని చూస్తున్నాం చెయ్యి నాకించుకున్నాక అప్పుడు వాళ్ళకి చెయ్యి కడుక్కున్నట్టు అనమాట. అన్నం తిన్నాక చెయ్యి కడుక్కోవడం మానేసింది ఒక అమ్మాయి. ఏమంటే మా కుక్క నాగుతుందండి, పిల్లికి కాలు పగిలిందని పాపం దానికి అన్నం పెడతాం మనం జాలిపడి. మొత్తం మీద అవన్నీ ఉత్తరం వైపు ఉండేలా చూసుకుంటే మంచిది. పిల్లల కంటే పిల్లులు ఎక్కువ, ఆ మాత్రం విలువ ఉంటూ ఉంటాయి మొత్తం మీద. అంచేత ఏమన్నారంటే పశుగృహములన్నీ కూడా ఉత్తరంలో ఉండాలి. ఇంకా దీక్షాగృహం, మనం పూజ చేసుకునేవి జపం చేసుకునేవి ఇంకే దీక్షలైనా అయ్యప్ప దీక్ష ఇంకో దీక్ష ఇంకో దీక్ష అమ్మవారి దీక్ష ఇవి ఈశాన్యంలో నిర్మించవలను. ఆ శ్లోకాలు వరుసగా చూసారా, సౌమ్యే ధన పశు కుర్యాదీసే దీక్షావరాలయం. ఉత్తరం వైపు ధనం పశువులు, దీక్షాలయం దేవాలయం ఈశాన్యంలో ఉండవలే. స్వామిహస్తమితం వేస్మ విస్తారాయామ పిండికం. ఇక ఏం చెప్పారు, గృహస్వామి తన చేత్తో కొలుచుకుంటూ, హస్తం అన్నమాట ఈ జానలతో ఇలా కొలుచుకుంటూ, దాన్ని ఎంత వస్తే దాన్ని మూడుతో గుణించి ఎనిమిదితే భాగిస్తే అప్పుడు ఆ వచ్చే పొడవు వెడల్పులు హాలు కింద ఉండాలట. హాలు ఎంత పొడవు ఎంత వెడల్పు ఉండాలి అంటే మొత్తం స్థలాన్ని హస్తములతో కొలిచి పూర్తిగా ఆ వచ్చింది ఏదో ఉంటుంది ఈ పొడవు స్థలంలో, దాన్ని మూడుతో గుణించి ఎనిమిదితో భాగిస్తే ఆ వచ్చే శేషము హాలు కొలత పెట్టుకోవాలన్నమాట. మొత్తం స్థలం బహుశా 200 గజాలు ఉంటే ఈ పొడవను లెక్కెట్టాలి వరుసగా హస్తములతో. ఆ వచ్చింది ఏదో వచ్చిందో 10 హస్తాలు 20 హస్తాలు 20 × 3 అంటే 3 × 20 = 60, దాన్ని 8తో భాగించు ఏదో వస్తుంది కదా, ఆ వచ్చినంత హాలు కొలత పెట్టాలి, ఇది నియమం. ఇక ఇంట్లో మధ్యమం 5 కానీ చివరిది కానీ 9వ భాగం కానీ ఉండేలాగా కొలతలు విడిచిపెట్టి ఇల్లు కడితే అది శుభప్రదం. వెడల్పు కంటే పొడవు ఎప్పుడూ కూడా రెట్టింపు ఉండాలి. ఏది దీర్ఘ చతురస్రాకారం, చతురస్రాకారంలో పొడవు వెడల్పు సమానం కాబట్టి అప్పుడు అసలు సమస్య రాదు. ఇంటికి ప్రతి దిక్కుకి 8 ద్వారములు ఉండాలి అని చెప్పాడు ఇక్కడ వరుసగా. ప్రతి దిక్కుకి 8 ద్వారములు ఉండవచ్చును బాగా పెద్దదైతే. పూర్వం 8 ద్వారాలు పెట్టేవారట ఒక దిక్కుకి, తూర్పు వైపు 8 ద్వారాలు అంటే వీళ్ళ దుంపల దగ్గర ఎంత ఇల్లు కట్టారు. ఇప్పుడు 4 వైపులా 4 కానీ 4 వైపులా 8 కానీ 4 వైపులా 12 కానీ 16 కానీ ఇలా పెట్టమన్నాడు. ఒక ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఇవాళ ఒక 400 గజాల్లో కట్టుకుంటే అన్ని వైపులా కలిపి తలుపులు ఎన్ని ఉండాలి మొత్తం మీద, అయితే 4 లేక 8 6 ఉద్దన్నాడు. నెక్స్ట్ 8 దాటితే 10 పనికిరాదు 12 తర్వాత వచ్చి మాత్రం 14 16 18. అంతకు మించి ఉంటే ఆ ఇల్లు నిత్యం పూజా పునస్కారాలతో ఉండాలి. పెద్దిల్లు అయ్యే కొద్దీ ధూపదీప నైవేద్యాలు పెరగాలి అదనమాట, ఇది నియమం. సాధారణంగా 8 తలుపులు 12 తలుపులు కంటే ఇవాళ ఎక్కడో పెట్టట్లా. బహుశా మీ ఇంట్లో ఎన్ని పెట్టారమ్మా? 4 6 ఇక గొడవే లేదు. కాకపోతే 4 తర్వాత 8 పెట్టమన్నాడు. ఒకవేళ 6 తలుపులు పెడితే అప్పుడు కిటికీల లెక్కలు కూడా లెక్కేయాలి. కిటికీలు ఎన్ని ఉన్నాయి, ఆ కిటికీలు 8 ఇవి 6 ఉన్నాయనుకోండి, 6 8 కలిపి 14 ఉన్నా అది లెక్కే. దాన్ని లెక్కేసుకున్న టోటల్ 14 16 18 ఇలా చూసుకోవాలి. మరీ 22 వచ్చేస్తే అప్పుడు రోజు ధూపం దీపం నైవేద్యం వచ్చేలా చూసుకోవాలి ఇంట్లో. ఇవి లాభం అంతకంటే లేదు, లేకపోతే చిన్న చిత్తగా విసుగు చికాకులు వస్తాయి. ఆ ఇంట్లో మనం ఉంటే అద్దెకిస్తే అసలు మనకే సంబంధం లేదు, ఎవడుంటే వాడి పాటలు వాడు పడతాడు. నేను అద్దెకున్నానండి నాకు బుద్ధి లేదండి అని వాడు పడతాడు వాడి పాటలు. ఎప్పుడు కూడా ఏ గృహంలో మనం నివసిస్తున్నాం అదే, ఆ స్థలం ఎక్కడో నా పేరు మీద ఉందండి, కాశీలో గయలో ఉందండి అంటే అవి నీ పేరు మీద ఉందిగా నువ్వు ఉండడం లేదు. ఈ పేర్లు అనేవి మన కోసం, డబ్బుల హక్కు కోసం. కానీ ఏ ఇంటిలో నీవు ఉంటున్నావో ఆ గృహ ప్రభావమే నీ మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా తూర్పు నుండి పశ్చిమం వైపు కానీ ఉత్తరం నుండి దక్షిణానికి కానీ ఎదురుగుండా వీధి ఉంటే, వీధి సోల, అబ్బో ఆ ఇంట్లో ఉన్నాడంటే ఏడిపించేస్తాయిటవి. పశ్చిమం వైపు వీధి సోలు ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి రుణాలు వచ్చేస్తాయి. ఉత్తరం వైపు వీధి సోలు ఉంటే తగాదాలు వస్తాయి, దక్షిణం వైపు వీధి సోలు ఉంటే డామ్ అంటాడు. అంటే యమగండం, రోజు కాలు విరగడం, ఇంట్లో వాళ్ళు ఎవడో వాళ్ళు వెళ్ళిపోయే ప్రమాదం, అప్పుడు ఒకటి కాదు ఏడిపిస్తుంది. తూర్పు వైపు వీధి సోలు ఉంటే దృష్టి దోషాలు తగులుతాయి. ఒక్క వీలున్నంత వరకు ఈశాన్యం మాత్రం మంచిది. అసలు వీధి సోలు లేకుండా ఉండడం మంచిది, కానీ ఈశాన్యం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆగ్నేయంలో వీధి సోలు ఉన్న ఇల్లు కొనుక్కోవాల్సి వస్తే దానికి గణపతిని రక్షగా పెట్టుకోమన్నారు. ఇంకా బజార్లు ఉంటే ఇంటికి ఎదురుగుండా మార్కెట్ ఉంటే, తూర్పు పశ్చిమములలో బజారు ఉంటే అది మంచిదే, కానీ దక్షిణ ఉత్తరాల్లో బజారు ఉంటే మనిషిని బజారుకి ఈడుస్తుంది. ఆ ఇంట్లో ఉన్నవాడు వాస్తు హోమాదులు చేసుకోవాల్సి వస్తుంది, లేదా ఇల్లు వదిలిపోవాలి. పూర్వం దిక్కున అంటే తూర్పు దిక్కున 8 ద్వారాలు ఉంటే, ఆ 8 ద్వారాలు వరుసగా ఏమిటంటే భయం, స్త్రీ, చాపల్యం, జయం, వృద్ధి, ప్రతాపం, ధర్మం, కలహం, నిర్ధనత, ఈ 8 ఫలితాలు వస్తాయి. ఆ 8 ఫలితాలలో శుభమైన ఫలితాలు ఎక్కువ వస్తాయి, అశుభ ఫలితాలు చాలా తక్కువ వస్తాయి. తూర్పు వైపు 8 తలుపులు ఉంటే, అదే దక్షిణం వైపు 8 తలుపులు ఉంటే, దక్షిణం వైపు ముందు దాహం అంటే కొంప తగలడం, లేదా దుఃఖం, లేదా మంచి మిత్రులు దూరం అవ్వడం, ధనం నాశనం అవ్వడం, మృత్యువు రావడం, డబ్బు నాశనం, శిల్పజ్ఞానం, పుత్రప్రాప్తి వస్తుంది. ఆగ్నేయంలో మాత్రమే ఉంటే ధనప్రాప్తి, మిగతా ఉండవు, పుత్రప్రాప్తి కలుగుతుంది, ఇబ్బంది ఉండదు. ఇక పశ్చిమం వైపు ద్వారాలుంటే, అన్ని ద్వారాలు పశ్చిమమే ఎక్కువ ఉంటే ఆయుష్ పెరుగుతుంది, సన్యాసం ఉంటుంది. ఆ ఇంట్లో వాడు ఎవడో వాడు సన్యాసం పుచ్చుకుంటాడు. సస్యం పంటలవి బాగుంటాయి, డబ్బు ఉంటుంది, శాంతి ఉంటుంది. కానీ క్రమంగా పశ్చిమం నుంచి ఇటు నైరుతి వైపు కనుక ద్వారం పెడితే అర్ధనాశనం, ఎండిపోవడం, మనిషి భోగం ఉంటుంది, సంతాన ప్రాప్తి ఉంటాయి. రోగం, మదం, ఆర్తి ముఖ్యత, అర్ధ ఆయుకృషిత, ఇవి ఉత్తర ద్వార ఫలితాలు. ఉత్తరం వైపు మాత్రమే డోర్లు ఉండి ఇంకెక్కడా లేకుండా ఉంటే రోగం, మనిషికి మదం, అస్తమాటు ఆర్తి, ఎవరినో ఒకరిని రక్షించండి అనాలన్నమాట. ఇంకా ముఖ్యులు కొంచెం దూరం అయ్యే లక్షణం ఉంటుంది. కీర్తి వస్తుందిట, కాకపోతే డబ్బు వస్తుందిట, వచ్చినా సుఖం ఉండదు, ఏం లాభం? ఆయుష్కి మాత్రం లోటు ఉండదు, మనిషి మాత్రం ఎండిపోతాడు, చిక్కిపోతూ ఉంటాడు. ఇలా ఇలా ఆయా దోషాలు, అంటే ఒక తలుపు ఉంటే ఇంకో తలుపు ఎటువైపు ఉంటాయో తెలుసుకోవాలి. ఎన్ని విన్నా ఫైనల్గా ఒకసారి గురువులకి చూపించుకుంటేనే దానివల్ల లాభం దొరికితే, దొరకపోతే యోగం. ఇంకా నగర వాస్తు ఏంటంటే, నగరం ఎప్పుడూ కూడా మధ్యలోంచి అస్తమాటు కాలువలు గేలవలు వెళ్ళిపోతుంటే అనుకున్నంత అభివృద్ధి ఉండదట. ఎక్కువ చుట్టూతా కాలువలు, ఎక్కువ సరస్సులు చుట్టుకుండా ఒకవైపు ఉండాలట. అలా కాకుండా అర్థం పర్థం లేకుండా ఉన్న నగరాల వల్ల అత్యంత ఉన్నత్వం ఉండదు. నగరానికి పూర్వద్వారం, దక్షిణ ద్వారం, పశ్చిమ ద్వారం, ఉత్తర ద్వారం అని 4 వైపులా ఉంటే చాలా మంచిది. నగరానికి ఏ వైపు ఏ కొలత ఉందో లేకుండా, అసలు ఎటు కోణం ఉందో ఎటు దిశ ఉందో తెలియకుండా ఉంటే ఆ ఊరికి దశ ఉన్నా ఆ దిశ సరిగ్గా లేకపోవటం వల్ల తరచుగా నగరంలో ఏవో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. నగరంలో అమ్మవార్ల యొక్క ప్రతిష్ట పూజలు జరుగుతూ ఉంటే నగరానికి రక్షణ జరుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ధనుర్మాసంలో విష్ణు పూజ జరగాలి. కార్తీక మాసంలో, మాఘమాసంలో శివ పూజ జరిగితే ఆ నగరానికి శుభం కలుగుతూ ఉంటుంది. ఇది ఆ నగర సంబంధమైనటువంటి వాస్తు విశేషాలు. ఇక తీర్థమహాత్మ్యం చెబుతున్నా విను. అని ఇక్కడి నుంచి అగ్నిదేవుడు, మధ్యలో ఈ హయగ్రీవుడు నారదాదులకి బ్రహ్మాదులకి చెప్పాడుగా, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అగ్ని యథాప్రకారంగా వశిష్ఠాది ఋషులకు చెబుతున్నాడు. అత్యంత భుక్తి ముక్తిప్రదమైన తీర్థమహాత్మ్యం గురించి చెబుతున్నా. మానవుడు పుట్టిన తర్వాత తీర్థయాత్రలు చేసి తీరాలి. విద్యా తపకీర్తి కలిగిన వాడు మాత్రమే తీర్థాల వల్ల పూర్తి ఫలితం పొందుతాడట. తీర్థయాత్రలు అందరూ చేసినా అందరికీ సమానమైన ఫలితం వస్తుందా? రాదు. అందులో విద్యావంతుడికి తీర్థయాత్ర వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది. తపస్సు చేసేవాళ్ళు, అంటే గురువుగారు ఏదైనా మంత్రం ఇస్తే దాన్ని దీక్షగా భక్తితో జపం చేసుకునే వాళ్ళకి నెక్స్ట్ ఎక్కువ ఫలితం వస్తుంది. మంచి కీర్తి ఉంటే, ఇతరులకు దానం చేస్తాడు, ధర్మం చేస్తాడు ఉత్తముడని, అలాంటి కీర్తివంతుడికి తీర్థయాత్ర వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది. తక్కిన వాళ్ళకు ఫలితం రాదండల్లా. ఈ ముగ్గురికి వచ్చేంత ఫలితం రాదు. కాశీ వెళ్ళి స్నానం చేశాం, స్నానం చేస్తే అందరికీ ఎంతో కొంత పుణ్యం ఉంటుందిగా. అందులో విద్యావంతుడికి, తపోదీక్ష కలిగిన వాడికి, సత్కీర్తి ఉన్నవాడికి ఎక్కువ ఫలితం అన్నమాట. అది వీళ్ళు మాత్రమే తీర్థయాత్ర ఫలితాన్ని ఎక్కువ పొందుతారు. తీర్థయాత్రల్లో ఏం చెయ్యాలి? సాధ్యమైనంత వరకు ఇతరులను అసలు ఎత్తకూడదు, దూషించకూడదట. పుల్లాయమ్మగారి గురించి, దిబ్బాయమ్మగారి గురించి, సుబ్బాయమ్మగారి గురించి అక్కడ ఎత్తకూడదు. అసలు మనకెందుకు వచ్చింది? అక్కడ చెప్పాడు ఆయన. తీర్థయాత్రల్లో ఒక్క గురు, బ్రాహ్మణులు తప్ప, అంటే పురోహితులు మొదలైనటువంటి వాళ్ళు తప్ప తక్కిన వాళ్ళు ఎవరు దానం పుచ్చుకోకూడదు. ఎందుకంటే మీ చేత యజ్ఞం చేయిస్తున్నానికి మీరు 10 రూపాయలు ఇస్తే ఆయన దానం పుచ్చుకోవచ్చు. వాడు ఒక్కడికి అర్హత ఉన్నది. అక్కడున్న అర్చకులు, అక్కడుండేటటువంటి స్థానికులైన వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి ఇవ్వాలి. సరే, గురుస్థానం ఎప్పుడు గురుస్థానం? తక్కిన వాళ్ళు ఎవరో, ఏ ప్రసన్నం అక్కడికి వెడితే ప్రసన్నానికి గొలుసు ఇస్తానని ఎవరైనా ఇస్తేనే అబ్బాయి బాబోయ్ పుచ్చుకోకూడదండి, అది గురువుగారికి ఇచ్చేస్తానండి అనాలి. మంచి పిల్లలు అయితే అలా ఇస్తారు, లేకపోతే జేబులో వేసుకుంటారు, జేబు ఉంటే. అంచేత అక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రతిగ్రహణం పనికిరాదు. ఎంత ప్రమాదమో చెప్పాడనమాట అక్కడ. ప్రతిగ్రహాత్ ఉపావృత్తో లఘ్వాహారో జితేంద్రియ. తీర్థయాత్రలకు వెళ్ళామంటే వెళ్ళామా, అక్కడికి వెళ్ళాక ఏమేం చెయ్యాలో చెప్పారు ఇక్కడ. ముందు ప్రతిగ్రహం, దానం పుచ్చుకోకు. రెండోది నియమిత ఆహారం భుజించు. ఒక నియమం ప్రకారంగా మంచి ఆహారం తినాలి. ఏం తినాలి అక్కడ ఆహారం? సాత్విక ఆహారం తినాలి. మసాలాలు పనికిరావు, ఎండ్రేలు, ఎండు చేపలు పనికిరావు, కోడిగుడ్లు కూడా పనికిరావు, ఇంకా బుడ్లు అసలు పనికిరావు. గుడ్లే పనికిరావు అంటే మేము బుడ్లు కూడా వేసుకుంటామంటే తీర్థయాత్ర అబ్బే, అస్సలు గుడ్లు బుడ్లు రెండూ కూడా అక్కడ నిషేధం. మాంసాహారం పొరపాట్లు కూడా పనికిరాదు అక్కడ. అక్కడ కూడా నాన్ వెజ్ హోటల్ ఉన్నాయండి అంటే వాడు పెట్టుకునేవాడు ఎవడో పెట్టుకుంటాడు. మీకెందుకు తీర్థయాత్రకి వెళ్ళాక అక్కడికి వెళ్ళి అంటాడు? అదేదో సినిమాలో ఏమయ్యా మీరు పెళ్లి పెద్దలు ఇక్కడ ఫలానా పదార్థం లేదంటే ఏం కావాలండి, ఓహో అని వాళ్ళు నరమాంసం అంటారు రాక్షసులు. అలా నరమాంసాలు పనికిరావు, ఏ మాంసాలు పనికిరావు, హింస పనికిరావు తీర్థయాత్ర. మొన్న దసరాల్లో మాంసాహారం పనికిరాదని చెప్పాయంట. వాడేవడో మాంసం కొట్టాడికి బాధ వచ్చేసింది ఆ రోజు. వాడేమో 5 గొర్రెలు కొనుక్కొచ్చాట వేసేద్దామని. మీ అందరూ దసరాలో పట్టుకుపోతారు గొర్రె మాంసంను అదేదోనని. దెబ్బకి వాడి గొర్రె మాంసం దివాలా ఎత్తేసినట్టుంది. సిటీ కేబుల్కి వాడు పద్మాకర్ గారు మా వ్యాపారం దివాలా తీసేశారు బాబోయ్, ఆయన కనపడితే వేసేస్తాం అన్నట్టు వాడు. అని చేత వేసేమనండి, ఏం పర్వాలేదు నా మాంసం మేమనండి, 5 గొర్రెలు రక్షించానండి, నాకేం భయం అదనమాట. అని చేత చెప్పొచ్చేది ఏంటంటే అవి పనికిరావు తీర్థయాత్రల్లో. అబ్బాయి సత్యనారాయణ అక్కడ ఇంకా ఏం పనికిరావు, అక్కడ సాత్వికాహారమే పనికొస్తుంది అనమాట. అక్కడ నియమితాహారం పవిత్రాన్నం తినాలి. వీలుంటే ఏకభక్తం చెయ్యమన్నాడు. రాత్రికి ఫలహారం కూడా లేకుండా ఉపవాసం ఉండు, ఓపిక ఉంటే, ఓపిక లేకపోతే రాత్రిపూట చక్క 50 గారెలో మైసూర్ బజ్జియో, ఓ 100 ఇడ్లీయో చట్నీ వేసుకుని రుచిగా ఉంటాను. దెబ్బడ రొట్టెలాగా ఏదో వేసి పారేస్తే ఇడ్లీ చచ్చిపోయి ఉడకపోతే చస్తాడో దెబ్బ కడుపు బిగుసుకుపోయి. అలాంటివి అయితే ఏదో ఒకటి అరాకంటే ఎలాగో తినలేము. మొత్తం మీద నియమిత ఆహారం పరిమితంగా తినాలి. ఆహార నియమం ఉండాలి. ఎంగిలికంతాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టేసిన మెతుకులు కింద పడిపోతుండగా అందులో వడ్డీ చూసి తినేసిస్తే అది మహాపాపం. కూర్చుని భక్తితో తినాలి. కుర్చీలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటే అక్కాయమ్మా అనుకుంటూ ఎంగిళ్ళు తినకూడదు అక్కడ. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో మీ అదృష్టం వల్ల కొంతమంది ఏడాది చాలా భక్తి శ్రద్ధలతో మాతో పాటు వచ్చారే, వడ్డించే అవకాశం కొందరికి, చేసే అవకాశం కొందరికి. రాబోయే కాలంలో మీ గురువుగారికి మీ చేతి ప్రసాదం తినే అవకాశం కూడా ఉండదు. ఆయన సొంత ఆహారమే. ఆ నియమనిష్టలన్నీ వేరైపోతాయి. ఇప్పటి వరకు ఉన్నది వేరు, ప్రతిష్టానంతరం అప్పుడు గురువుగారండి మా ఇంట్లో కనీసం ఇంత అన్నం కూడా తినట్లేదంటే తినరు. ఆ నియమాలు మారిపోతాయి, ఆ అవకాశాలు కూడా పోతాయి. అప్పుడు అసలు ఇంకా జనం పెరిగే కొద్దీ దగ్గరికి వచ్చే అవకాశాలు కోల్పోతాయి. ఉన్నప్పుడు మీరు సద్వినియోగం చేసుకోండి. బాగా దూరం అయ్యి సత్యసాయిబాబా వారి లాగాను అలా అయిపోయాక అప్పుడు దగ్గరికి రాలేక బాధపడే స్థితి రాకుండా ముందు నుంచి పట్టుకోవాలి. ముందు నుంచి పట్టుకున్న వాడికి కనీసం దర్శన అవకాశాలు, యోగాలు ఉంటాయి. వేళాకోళం కాదు. ఇదిగో నిన్న మొన్నో ఆ 2 వ్యక్తులు ఫోన్ చేశారు. ఆ ప్రియాంక అన్న అమ్మాయికి తెల్లవారుజామున కలొచ్చిందిట. తెల్లని సన్యాస దీక్షతో ఉన్నటువంటి గణపతి సత్యానంద స్వామి వారు వచ్చి గురువుగారికి దీక్షిస్తుంటే ఆ దీక్ష పుచ్చుకుని ఆయన దండం పుచ్చుకుని త్రిదండం పుచ్చుకుని పెడుతున్నట్టుగా సరిగ్గా ఆశ్చర్యం చెప్పమంటారా? అదే సమయంలో వేణిగారికి అదే కలొచ్చింది. అదే సమయంలో ఆ సుబ్బలక్ష్మన్న శ్రీనివాస్ గారి భార్యకి, పరమభక్తులు వీళ్ళంతా బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు, ఆవిడికి అలాగే కలొచ్చిందిట. అంటే ఒకేసారి 3 కలొచ్చిందంటే ఆలోచించండి.
ఆ దీక్షల్లోకి వెళ్ళిపోతే సన్యాస దీక్షలోకి అప్పుడు మీరు రావడం కూడా కష్టం. ఈలోపు ఉన్న సద్వినియోగం చేసుకోండి. అందుకోసం చెబుతున్నాను అన్నమాట, ఆ కఠోర నియమనిష్టలతో ఏదో మానవులు అన్నాక ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంలో ఒక్కొక్క దీక్షతో ఉంటారు. క్రమంగా ఉత్తమ దీక్షల్లోకి వెళ్ళాక దర్శనం కష్టమవుతుంది. అప్పుడు మీ చేతి మంచినీళ్ళు కూడా తాగే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఉన్న కాలంలో గురువుల్ని సద్వినియోగం చేసుకుంటే మీకు బ్రహ్మానందం కలుగుతుంది. అప్పుడు మీకే తెలుస్తుంది ఫలానా సద్గురు అంటే ఏమిటో. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇన్ని నియమములు తీర్థయాత్రలో ఉంటాయి. ప్రతిగ్రహం వద్దన్నాడు, నియమితాహారం భుజించమన్నాడు. ఇంద్రియములను స్వాధీనంలో ఉంచుకోవాలట. జితేంద్రియ లఘ్వాహార, ఆహారం తక్కువ తీసుకోమన్నాడా? జితేంద్రియ, ఇంద్రియ నిగ్రహం పెట్టుకోవాలి. ఇంకా అక్కడేమో పెళ్ళాం మీద మొగుడు, మొగుడు మీద పెళ్ళాం, స్నేహితురాల మీద ఏమో స్నేహితుడు, స్నేహితుడి మీద స్నేహితురాలు, ఇలా ఏం అక్కర్లా. ఈసారి నేను చాలా వరకు పర్వాలే, ఏదో ఒకళ్ళిద్దరు మధ్య మధ్యలో గైగేలాడినా నియమనిష్టలతో వస్తున్నారు. అలా ఉండాలి అక్కడ. సాధ్యమైనంత వరకు ఆలయం లోపల చెప్పులతో తిరగకూడదు. ఎలాగో గుళ్ళో చెప్పులు వేసుకుని వెళ్ళనివ్వరు అనుకోండి, ఇబ్బంది లేదు. ఈ నియమములతో ఉంటే తీర్థయాత్రికుడు సకల యజ్ఞ ఫలితములు పొందుతాడు. 3 రాత్రులు ఉపవాసం చేయగలిగితే వాడు ఐశ్వర్యవంతుడు. 3 రాత్రులు ఉపవాసం చేయకపోతే అంటే పగలు భోంచేయి, రాత్రికి ఉపవాసం చేయి. అందుకే రాత్రిపూట సాధ్యమైనంత వరకు భోజనాల బదులుగా ఫలహారాలు పెట్టారు, కారణం అదే. అలా 3 రాత్రులు ఉపవాసం చేయకపోతే తీర్థయాత్రల్లో వాడు దరిద్రుడు అవుతాడట. యావత్ జీవితంలో ఒక్కసారి కూడా తీర్థయాత్రకు వెళ్ళకపోతే వాడు దరిద్రుడు అవుతాడు. ఇక్కడ చెప్పిన శ్లోకం వినండి, ఏమన్నాడు? అనుపోష్య త్రిరాత్రాణి తీర్థాన్యనభిగమ్యచ. జీవితంలో తీర్థయాత్రకు వెళ్ళకపోతే, తీర్థయాత్రలో 3 రోజులు ఉండకపోతే, లేదా తీర్థయాత్రల్లో 3 రోజులు ఉపవాసం ఉండకపోతే రాత్రుళ్ళు, వాడు దరిద్రుడై పుడతాడు వచ్చే జన్మలో. కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళు 3 రోజులు ఏంటి, 7 రోజులు నిద్రపోయారు తీర్థయాత్రలో, చాలు సగం పుణ్యం వచ్చినట్టు. అక్కడ ఉపవాసం చేసిన వాళ్ళు మరీ అదృష్టవంతులు. యజ్ఞం వల్ల కలిగే ఫలితం తీర్థయాత్రల వల్ల కలుగుతుంది. అందులో ఇక యాత్రల్లో ఏ యాత్రలు గొప్పమైనవి అంటే పుష్కరం శ్రేష్టమైన తీర్థం. 3 సంధ్యలు అక్కడ సకల దేవతలతో కలిసి మరీ ఉంటాడు బ్రహ్మ. అందువల్ల కోరికలు ఉన్నవారు పుష్కర సమయంలో యాత్ర చేయటం చాలా గొప్పది. సింధు నది పుష్కరాలు వస్తున్నాయి ఈసారి. ఓసారి గంగకు వస్తాయి, ఓసారి యమునకు వస్తాయి, గోదావరికి వస్తాయి. అక్కడ 3 రాత్రులు ఉండమన్నాడు. అక్కడ శ్రద్ధతో చెయ్యాలి. అశ్వమేధ యజ్ఞ ఫలితం పొంది బ్రహ్మలోకానికి పోతారు. ఆ పుష్కర సమయంలో దేవతల్ని, పితృదేవతల్ని పూజించి పిండ ప్రదానం చేసేవారు. కార్తీక పూర్ణిమ నాడు అన్నదానం చేశామంటే తీర్థయాత్రల్లో ఆహ్, ఇక వాడు బ్రహ్మలోకం పొందుతాడు. కార్తీక మాసం అంత గొప్పదన్నమాట. పుష్కరానికి వెళ్ళడానికి, అక్కడ తపస్సు చేయడానికి, దానం చేయడానికి అవకాశం లభించదు. అందుకే పుష్కరాల్లో అందరూ స్నానం చేయగలుగుతున్నారా? అందరూ అక్కడ దానం చేయగలుగుతున్నారా? అవకాశం రావడమే కష్టం. ఇంకా అక్కడ నివసించిన తర్వాత సౌభాగ్యం లభించడం అతి దుష్కరం. పుష్కరంలో నివసించేవాడు, జపశ్రాద్ధాలు చేసినవాడు తన వంశాల వాళ్ళని 100 తరాల వాళ్ళని ఉద్ధరిస్తాడు. ఇంకా జంబూ మార్గం, తండులికాశ్రమం ఇవన్నీ కూడా పుష్కర తీర్థంలో ఉన్నాయి. పుష్కర తీర్థం అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజస్థాన్లో అజ్మీర్ దగ్గర ఉంది, అక్కడ ఉంటాయి. కణ్వాశ్రమం, కోటి తీర్థం, నర్మద, అర్బుదం ఇవి తర్వాత ఉత్తమ తీర్థాలు. చర్మణ్వతి, సింధు నది, సోమనాథం, ప్రభాసం, సరస్వతీ సముద్ర సంగమం, సాగర స్నానం ఇవి తీర్థం. ఇవన్నీ మీరు కొన్ని చూశారు మొన్న, సోమనాథం, ప్రభాసం, సరస్వతీ సముద్ర సంగమం ఇవన్నీ కూడా ఇదివరకు చూశారు. పిండారక క్షేత్రం, ద్వారక, గోమతి ఇవి సర్వసిద్ధిప్రద తీర్థాలు. ఇవి కూడా మీ అదృష్టవశాత్తు చూచారు. పిండారక క్షేత్రం అంటే ఇప్పుడు భేంటు ద్వారక దగ్గర ఉందన్నమాట. గోమతి ద్వారక, ఈ గోమతి తీరంలో ఉన్న ద్వారకా నగరంలో కూడా మన యాత్రలకు మీరు ఎంత వచ్చినట్టున్నారమ్మా? వచ్చిన వారంతా చూచారు. రాని వాళ్ళు వచ్చే ఏడాది ఎప్పుడో పెట్టుకుని వెళ్ళండి. ఇక భూతీర్థం, బ్రాహ్మతుంగ తీర్థం, పంచనదములు ఇవన్నీ చాలా ఉత్తమాలు. భీమానది, గిరీంద్ర తీర్థం, దేవికానది, పాప వినాశనం, నాగోద్భేదం, అఘాధనం, కుమారకోటి ఇవి కూడా సకల ఫలప్రదాలు. నేను కురుక్షేత్రానికి వెడతాను, కురుక్షేత్రంలో నివాసం చేస్తాను అనుకున్నవాడు స్వర్గానికి వెడతాటండోయ్. మనం ఇద్దరుకు కాశీ గురించే చెప్పుకున్నామా? ఇప్పుడు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాడు, ఇది కూడా చాలా గొప్పదట. చెప్పండి వీరందరూ కూడా, కురుక్షేత్రం గమిష్యామి, కురుక్షేత్రే వసామ్యహం యయేవం సతతం బ్రూయాత్ సోమలః ప్రాప్రుయాత్ దివం
కురుక్షేత్రం చాలా గొప్పదని, అక్కడికి శ్రీకృష్ణుడు కూడా గ్రహణం సమయంలో వెళ్ళి బంగారం దానం చేస్తాడని స్నానం చేస్తాడని చెప్పుకున్నాం మనం. ఎవడైనా భక్తితో నేను కురుక్షేత్రం వెడతాను, కురుక్షేత్రం గమిష్యామి అంటే కురుక్షేత్రం వెడతాను, కురుక్షేత్రే వసామ్యహం, ఆ కురుక్షేత్రంలోనే ఉంటాను అని ఎవడైనా ఒకరోజు కాదు రోజు అనుకోవాలట. ఏవం సతతం బ్రూయాత్, తెలుగులో అనుకోండి, సంస్కృతంలో ఎందుకు? కురుక్షేత్రానికి వెడతాను, ఈ కురుక్షేత్రంలో ఉంటాను, ఈ కురుక్షేత్రం వెడతాను, ఈ కురుక్షేత్రంలో ఉంటాను, ఇంట్లో ఇల్లు మాత్రం కురుక్షేత్రం చేయను, ఇంట్లో కురుక్షేత్ర యుద్ధం చేయను అనుకోవాలి. అలా ఎవడైతే అనుకుంటాడో సతతం సహ అమలహ, వాడు వెంటనే పవిత్రుడవుతాడు, వాడి పాపాలు పోతాయి. ప్రాప్నుయాత్ దివం, స్వర్గం పొందుతాడు, గ్యారంటీ వాడికి స్వర్గం. అదే కాశీకి వెడతానంటే మోక్షమే. ఇది ఇక్కడ చెప్పింది. ఎందుకంటే కురుక్షేత్రంలో విష్ణుమూర్తి ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు. ఇక్కడ నివాసం ఉన్న మానవుడు వైకుంఠం గ్యారంటీగా పొందుతాడు కురుక్షేత్రంలో. కురుక్షేత్రంలో ఎంతైనా బంగారం దానం చేస్తే అటువంటి వాడికి శుభం కలుగుతుంది. అయితే దానం చేస్తున్నాను అమ్మవారికి పట్టు వెళ్ళవడం కాదు, అదే